நாராயணம் நமஸ்கிருத்யா நரம் சைவ நரோத்தமம் தேவீம் சரஸ்வதீம் வ்யாஸம் தத்தோ ஜெயமுதீரயேத் நஷ்டப்ராயேஷு அபத்ரேஷு நித்யம் பாகவத சேவயா பகவதே உத்தம ஸ்லோகே பக்திர் பவதி நாஸ்திகே. ஓம் நமோ பகவதே வாசுதேவாய, ஓம் நமோ பகவதே வாசுதேவாய, ஓம் நமோ பகவதே வாசுதேவாய. அண்டர்ஸ்டாண்ட் தெலுங்கு, அந்த தெலுங்கே கதா. ఈరోజు ప్రాతకాలం ఈ సత్సంగంలో శ్రీమద్ భాగవతం 5వ స్కందము 19వ అధ్యాయము శ్లోక సంఖ్య 8 గురించి చర్చ చేసి, ముందు శ్రీరామాయణం గురించి, రాములవారి జన్మ ఆవిర్భావం, తర్వాత కార్యక్రమాలు, బాలయకొండ గురించి చర్చిద్దాం. ఎంత సమయం పడినా సురా అసురో வியப்யத்யா வானரோ நரஹ சர்வ ஆத்மனா யஹ சுக்ருத ஜ்ஞாது உத்தமம் பஜேதம் ராமம் மனுஜா ஆக்ருதிம் ஹரிம் யா உத்தரானா நயாத் கோசலா திவி திவம் இதி சுராசுரோ வாப்யத்வானரோ நரா சர்வாத்மனா யா சுகிருதஜ்ஞமுத்தமம் பஜேத ராமம் மனுஜா கிருதிம் ஹரிம் யா உத்தரா நாயத் கோசலன் ஓம் அஜானதிமிராந்தஸ்ய ஜானாஞ்சனசலாகயா சச்சுன்மீலிதம் யேன தஸ்மை ஸ்ரீகுருவே நமா. மூகம் கரோதி வாசாலம் பங்கம் லங்கயதே கிரிம் யத் க்ருபாதமஹம் வந்தே ஸ்ரீகுரும் தீனதாரணம் பரமானந்த மாதவம் ஸ்ரீசைதன்யமீஸ்வரம் ஸ்ரீச்சைதன்யமனோபீஷ்டம் ஸ்தாபிதம் யேன பூதலே ஸ்வயம் ரூப கதா மய்யம் ததாதி ஸ்வாபதாந்திகம். வந்தேஹம் ஸ்ரீகுரு ஸ்ரீயுதபதகமலம் ஸ்ரீகுருன் வைஷ்ணவாம்ச ஸ்ரீரூபம் சாகரஜாதம் சேகனா ரகுநாதானிதம் தம் சஜீவம் சாத்வைதம் சாவதூதம் பரிஜனசஹிதம் கிருஷ்ணச்சைதன்யதேவம் ஸ்ரீராதாகிருஷ்ணபாதாம் சேகனாலலிதா ஸ்ரீவிசாகானிதம் ச. நமோம் விஷ்ணுபாதாய கிருஷ்ணப்ரிஷ்டாய பூதலே ஸ்ரீமதே பக்திவேதாந்தஸ்வாமினிதி நாமினி. நமஸ்தே சாரஸ்வதி தேவே கௌரவாணி பிரசாரிணி நிர்விசேஷ சூன்யவாதி பாஷ்சாத்ய தேசதாரிணி பஞ்சதத்வாத்மகம் கிருஷ்ணம் பக்தி ரூப ஸ்வரூபகம் பக்தாவதாரம் பக்தாக்யம் நமாமி பக்த சக்திகம். ஹே கிருஷ்ணா கருணா சிந்து தீனபந்தோ ஜகத்பதே கோபேஷ கோபிகா காந்த ராதா காந்த நமஸ்துதே. சப்த காஞ்சன கௌரங்கி ராதே பிருந்தாவனேஸ்வரி வ்ருஷபானுசுதே தேவே பிரணமாமி ஹரிப்ரியே. வாஞ்சகல்பதருப்யஸ்ச கிருபா சிந்துப்யேவ ச பதிதானாம் பாவனிப்யோ வைஷ்ணவேப்யோ நமோ நம. ஜெய் ஸ்ரீ கிருஷ்ண சைதன்யா பிரபு நித்யானந்த ஸ்ரீ அத்வைத கதாதர ஸ்ரீவாசாதி கௌர பக்தன். ஹரே கிருஷ்ணா ஹரே கிருஷ்ணா 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 ஹரே ஹரே, ஹரே ராம ஹரே ராம 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 ஹரே ஹரே. சமஸ்த பக்த ஜனங்களுக்கு ஹரே கிருஷ்ணா. 5వ స్కందములో జంబుద్వీప వలన జంబుద్వీపంలో 9 వర్షాలు ఉన్నాయి. అందులో కింపుర వర్షంలో కింపురుష వర్షం, మన వర్షం పేరు భారత వర్షం, ఇలా వర్షం కింపురుష వర్షం, ఇలా 9 ద్వీపాలు ఉంటాయి. కింపురుష వర్షంలో అక్కడ అధిష్టాత్రి దేవత శ్రీరాముల వారు తెంపు అక్కడ దీపవాసులందరూ భగవంతుని పూజిస్తారు. దాని గురించి రాస్తూ, దేవత కానీ దానవుడు కానీ నరుడు కానీ పశు పచ్చాది నరేతరం కానీ ఎవరినైనా ఎవరైనాను ధరణిపై మానవ కృతిలో అవతరించిన భగవంతుడైన శ్రీ రాముల వారిని పూజించాలి అని. విశేషం రామావతారంలో పురుషోత్తమ రాముడు ఎవరైనా సరే భక్తి కావచ్చు, ఇంతవరకు ఈ అవతారంలో కూడా వానులతోటి కానీ ఆదిజాతి వాళ్ళతోటి కానీ వాళ్ళ సంపర్కం చేసి లీల చేస్తూ వాళ్లకు ధరించిన అట్లుగా ఇక్కడ మన పురాణాలలో చదువు. కానీ రామావతారంలో బిల్లులైనా సరే ఆదిజాతి వాళ్ళందరూ ధరించాడు. దీంతో తెలిసాయంటే భగవంతుని ఆరాధన భక్తి కొరకు ఎవరైనా గొప్ప మనుషులు పుట్టాలి, మనుషులుగానే పుట్టాలి అని నిర్దేశం లేదు. ఎవరైనా ఏ జీవుడైనా సరే ఏ స్థితిలో ఉన్నారన్నా సరే భగవంతుడైన శ్రీరాముల వారిని పూజించి భక్తి చేస్తే వాళ్ళ జీవితం ధన్యమై సాకేత్ ధామానికి వెళ్ళిపోతారు. ఏ విధంగా అయితే భగవంతు శ్రీరాముల వారు అతను తిరిగి సాకేత్ ధామ అంటే అతను ఉండే వైకుంఠాన్ని సాకేత ధామ అంటారు. సాకేత్ ధామానికి వెళ్ళినప్పుడు సమస్త అయోధ్యవాసులను కూడా తీసుకొని వెళ్ళిపోయాడు. బ్రహ్మ వచ్చి అడుగుతాడు, భగవాన్ మీ నారాయణ తత్వానికి స్మరించుకొని సరళు మునిగితే వెంబడి మీ నారాయణ రూపం వస్తారు, మీ ధామానికి వెళ్ళొచ్చు అంటే శ్రీరాముల వారు అంటే కాదు ఎలా వెళ్తాను, అయోధ్యవాసులందరూ నా భక్తులు, వాళ్ళని వదిలి నేను ఎక్కడిని ఎలా వెళ్తాను, వీళ్ళందరూ నా వెంబడి వస్తే అప్పుడు నేను వెళ్తాను, లేకుంటే ఇక్కడ ఉండిపోతాను అంటాడు. తన భక్తులు ఒకరు భగవంతుడు ఏమైనా చేయడానికి తయారు. అది ఒక భగవంతుని ఒక విశేషం. జగజ్జనన్యాం జగదీశ వైసతం సాదేవ్య సమాహితం కరోషి ప్లగ్భప్తరు దీన వచ్చల సావేవి ధిష్ణి అభిరతశ్యకింతయా అని భాగవత చతుస్కందములు అంటారు. భగవంతుడు భక్తుల కొరకు ఏమైనా చేయడానికి తయారే. ఋషభదేవ మహారాజ్ పృథ్వీమహారాజు అంటాడు, భగవంతుడా హే శ్రీహరి హే నారాయణ, నీ అలవాటు నాకు బాగా తెలుసు, భక్తుల కొరకు నీవు ఏమైనా చేయడానికి తయారు. చివరికి మా భగవతి లక్ష్మీ కోపగించిన సరే లక్ష్మిని తిరస్కరించి భక్తులకు అయినా ఆనందాన్ని ప్రదత్తం చేయడానికి నీవు అన్ని చేయడానికి తయారు. జగజ్జన్యాం జగదీశ వైశతం, జగజ్జనైన భగవతి లక్ష్మి ఒకవేళ వైశతం ఒకవేళ కోపగించినా పర్వాలేదు, సాయో ప్లగ్వప్యరు దీనవచ్చల, హే దీనవచ్చులైన భగవంతుడు నీ భక్తవచ్చలో దీనవచ్చలో కనుక భక్తులకు ఆనందాన్ని ప్రదించడానికి కార్యం చేస్తావు, సాయవ ధిష్ణి అభిరతస్య కింతయా, నీవు స్వయంగా ఆత్మరాముడు ధిష్ణి అభిరతస్య, మిగతా వాళ్ళు నీవు ఆనందానికి వేరే వాళ్ళు అవసరం లేదు, భగవతి లక్ష్మి కూడా దీనికి అవసరం లేదు. అంటే ఒక పరిస్థితి వస్తే భక్తు లక్ష్మీ భగవతి లక్ష్మి సేవలు తీసుకోవాలా భక్తుల సేవ తీసుకోవాలని సందిగ్ధావస్థలు వస్తే భగవంతుడు భక్తుల సేవ తీసుకోవడానికి సిద్ధమవుతాడు, భక్తి లక్ష్మిని తిరస్కరిస్తాడు. ఎందుకంటే భక్తులంత ప్రీతి. అదేవిధంగా శ్రీరాముల వారు కూడా భక్తి భగవంతులు శ్రీరాముల వారు తన భక్తుల ఎడ అత్యంత కరుణాసముద్రుడైనంత వల్ల అయోధ్యలో ఉన్న ప్రతి జనాన్ని వైకుంఠానికి తీసుకెళ్ళాడు. అతని ఎంబడున్న సమస్త వానరులను కూడా అందరిని ఉద్ధరింపజేశాడు. ఎంత కరుణాసముద్రం అంటే లంక తర్వాత యుద్ధం తర్వాత ఘోర యుద్ధంలో చాలా వానరులు వాళ్ళందరూ చనిపోయారు. చివరిలో దేవతలు ఇంద్రుడు వచ్చి స్తుతి చేసినప్పుడు భగవాన్ మీకేమన్నా నాలా ఎలాంటి సేవ ఉంటే చెప్పండి అంటే శ్రమలో అంటాడు, ఈ వానరులందరూ నా కొరకని వాళ్ళ ప్రాణాలు తెగించి యుద్ధం చేసి వాళ్ళందరూ ఇక్కడ దుబ్బంలో చనిపోయారు, ఒకవేళ నీకు వీలు అవుతే వీళ్ళందరూ జీవించు అని వీళ్ళు జీవించేట్లు చేయని. ఇంద్రుడు పైకి ఆకాశం నుంచి అమృత వర్షాన్ని యుద్ధ భూమిలో తెస్తాడు. అమృత వర్షం చేస్తే ఒక వానరులే కాదు రాక్షసులు కూడా చనిపోయారు కదా, అందరిపైన పడతాయి. ఇక్కడ వర్షం వస్తే కాదు ఇక్కడ మన టెంపుల్లో రావాలి బయటికి రాకూడదు అట్లా కాదు, వర్షం వస్తే మొత్తం తిరుపతిలో వస్తుంది. అమృత వర్షం వచ్చినప్పుడు వానరులందరూ బతికిపోయారు జీవించారు, రాక్షసులు ఎవరు జీవించలేదు. నేను చూసి ఆశ్చర్యమైంది, ఏంటి రాక్షసులు ఎవరు జీవించలేదే మళ్ళీ వానరులు జీవించారేంటి, దానికి ఎందుకు జీవించలేదంటే రాక్షసులు యుద్ధం చేసేప్పుడు ప్రతి వాళ్ళ మనసులో ఉంది రాముడిని చంపాలి, వాళ్ళు ఒక్కటే ధ్యేయం రాముడిని లక్ష్మణ్ణి చంపాలి. వాళ్ళు చస్తూ కూడా రామలక్ష్మణ్ను స్మరిస్తూ చచ్చారు కనుక వాళ్ళు భగవద్ధామానికి వెళ్ళిపోయారు. ఎవరైతే ముక్తి దొరికిందో వాళ్ళు మళ్ళీ ఎలా జీవిస్తారు? అర్థమవుతుందా? కానీ వానరులు వాళ్ళ ధ్యేయం ఉంటే రావణుని చంపాలి. రావణుడు భగవంతుడు కాదు, భౌతికమైన విషయం చూసి ఆలోచిస్తూ వాళ్ళు జీవితం వదిలినారు. కనుక అమృతం వదిలినప్పుడు, అమృత వర్షం అయినప్పుడు వానరులంతా జీవించిపోయారు. అర్థమైందా లేదా? అంటే భగవంతుడు ఎంత కరుణాసముద్రుడు. పరిచిత్ మహారాజు అడుగుతాడు, సురుదం సర్వభూతానం అంటవే భగవంతుడు, కానీ ఇక్కడ సురుదుడు రాక్షసులను సంగ్రహిస్తాడు, భక్తులను రక్షిస్తాడు, దేవతలను రక్షిస్తాడు. ఇదే ఎలాంటి న్యాయం ఇది? భగవంతుడు రాక్షసులైనా దేవతలైనా అందరు సమానమే. మరి రాక్షసులైనా సంగ్రహించాలంటే శుక్రదేవ గోస్వామి అంటారు, భగవంతుని కార్యంలో ఎవరిని దండించినా సత్కరించినా ఒకటే, దాని ఫలం ఒకటే, ముక్తి ప్రదానం. ఎవరైతే భగవంతుని చేతిలో వాళ్ళు దుర్గా సంగ్రహించబడినా సరే వాళ్లకు సద్గతి దొరుకుతుంది. మహర్షులు కొన్ని వేల వర్షాల తపస్సు, ఘోర తపస్సు చేసినా భగవంతుని సాయుధ్య ముక్తి పొందరు. కానీ అలాంటి వాళ్ళు క్రూర రాక్షసులు, దురాత్మలు, హింసాత్మకులైన రాక్షసులైనా సరే భగవంతుని చేతిలో వధింపబడితే సాయుధ్య ముక్తి దొరుకుతుంది. ఎంతకైనా హితైషి ఎవరుంటారు? జన్మమృతి జరాసాగు నుంచి అయిపోతాం. భగవంతుడు హితైషి అనమాట. అలాంటి శ్రీరాముల వాడిని ఎవరైనా చెప్పచ్చు, పచ్చాదులు ఎవరైనా సరే వాళ్ళు సేవ చేసి తనిపోవడం. భగవంతుడు క్షత్రియుడు రాజు కనుక ఎవరు చిన్న సేవ చేసినా సరే శ్రీరాముల వారు చాలా అత్యంత సంతోషిస్తారు. రాజులకు మనం తీసుకెళ్ళి ఒక చిన్న ఉపహారం ఇచ్చినా చాలా ఆనందించి మనకు పెద్ద ఉపహారం ఇస్తారు. అందుకని రాముల వారి సేవలో ఎంత చిన్న సేవ చేసినా మనస్ఫూర్తిగా చేయాలి, అంతే చాలు. భగవంతుడు శ్రీరాముల వారు సంతోషిస్తాడు. ఇది ఒక విశేషం. భగవంతునైనా ఎన్నో అవతారాలు ఉన్నాయి, అన్ని అవతారాల్లో ఒక రామావతారమే. అన్ని మొన్న కూడా మనం మాట్లాడాము 2 రోజుల క్రితం, అత్యంత ప్రభావశాలైన శక్తివంతమైన అవతారం రామావతారమే. ఒక రామావతారంలో భగవంతుడు రాజు అయ్యాడు, ఇంకే అవతారంలో రాజు అవ్వలేదు. కృష్ణ అవతారంలో రాజు అయ్యాడా? మనం ద్వారకాధీశుడు అంటాం కానీ రాజు కాదు. రాజు ఎవరు? ఉగ్రసేనుడే. ఎందుకంటే యదువంశానికి శాపం ఉంది, యయాతి శాపం. యదువంశంలో ఎవరు రాజు కాకూడదు. అందుకే శూరసేనుడు రాజైనా కాలేదు, వేరే వాళ్ళు వచ్చేశారు. మళ్ళీ అది ఒక పెద్ద కథ, భాగవతంలో వస్తుంది. యయాతి ఎందుకు శాపం ఇచ్చాడు, పెద్ద కథ, టైం అయిపోతుంది. ఆ శాపగ్రస్తం వల్ల యదువంశులు ఎప్పుడు రాజు కాలేరు. మనం అందరు భక్తులందరూ ద్వారకాధీ శ్రీకృష్ణ భగవంతుడు అంటాం, కానీ ద్వారకాధీశుడు మన ప్రేమతోటి గౌరవంతోటి. యాక్చువల్గా ద్వారకాధీశుడు ఉగ్రసేన మహారాజే. అందుకని మన భాగవతంలో చూద్దాం, మనం ఏం పని చేసినా అతను ఉగ్రసేన మహారాజుని అడిగి చేసేవాడు. ఒక రామావతారంలోనే భగవంతుడు శ్రీరామ అవతారంలో రాజు అయిపోయాడు. అందుకని విష్ణు సహస్రనామాలు ఏముంది? క్షితిజా పాపనాశనానికి వస్తుంది. అక్కడ క్షితిజ అంటే రాజు అన్నాడు. క్షితిజ విష్ణు సహస్రనామంలో రామాని శబ్దం కరెక్ట్ రాకుండా క్షితిజ పాపనాశనం వస్తుంది, అదే రాముడు అని. అస్తు, ఇదే విధంగా భగవంతుని స్తుతిస్తున్నారు భాగవతంలో ప్రతి. ఎందుకు మా ఒకటి తీసుకుంటాను అంటే, నిన్న శ్లోకంలో భగవంతు శ్రీరామలక్ష్మణులు భరత శత్రుఘ్నులు వీళ్ళు సాక్షాత్ విష్ణు అవతారం, విష్ణు తత్వం అని చేయడానికి సిద్ధమల్ల మనకు అనుమానం ఉండకూడదు. అందుకని నిన్న శ్రీమద్ భాగవతము 9వ స్కందంలో 10వ అధ్యాయం 2వ శ్లోకం గురించి మనం చర్చ చేశాము. అందులో వ్యాస మహర్షి క్లియర్గా రాశాడు, వీళ్ళందరూ రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు, వీళ్ళు విష్ణుతత్వము చతుర్వ్యూహం అని. అస్తు, నిన్న మనం హరే కృష్ణ, నిన్నటి వరకు భగవంతుడైన శ్రీరాముల వారి అవతారం గురించి చర్చించాము. కొందరు ఈరోజు ఎంతమంది కొత్తగా వచ్చారు ఈ రోజున? సరే సంక్షిప్తంగా ఒక 5 నిమిషాలు చెప్పి తర్వాత ముందుకు వెళ్తాను. రావణుడికి వచ్చిన వరదానం వల్ల ధర్మాన్ని నశింపజేశారు. రాముడు ఎంత క్రూరాత్ముడైపోయాడంటే, అతను ఎవరైనా సరే అహంకారం వస్తుంది, మదము అధికారం ఎక్కువతే అహంకారం వస్తుంది. అధికారము ధనం వచ్చినాక అహంకారాన్ని కంట్రోల్ చేసేది చాలా ఎవరో విమలాత్ముడే ఉంటాడు, కానీ అందరు కంట్రోల్ చేయరు. ధనం ఎక్కువైనా సరే అహంకారం వస్తుంది, బలం వస్తుంది. పహల్వాన్ అవుతే ఏమంటారు, ఎప్పుడు చూస్తాడు ఎవరిని కొట్టాలని, అని ఎప్పుడు చూస్తే కండరాలు చూపిస్తూ తిరుగుతాడు. అదేవిధంగా ఎవరికైనా అధికారం ఎక్కువ వచ్చినా సరే అధికారాన్ని ఎలా ప్రయోగించాలని ఆలోచిస్తుంటాడు. వీటిని కంట్రోల్ చేయడం అంటే ఎవరో బుద్ధిమంతుడు సజ్జనుడు భక్తుల సాంగత్యం నుండి భగవంతుని ఆశీర్వాదం ఉంటే వాళ్లే ఈ మదాన్ని వాళ్ళ ఆధీనంలో ఉంచుకుంటారు. అన్యత కష్టం. ఇంద్రునికైనా సరే దేవత సమస్త సద్గుణాలు ఉన్న ఇంద్రుడైనా సరే అహంకారం వస్తుంది, భగవంతుడిని కృష్ణుడిగా పరిచయించడానికి వస్తాడు. ఇంద్రుడు ఎప్పుడు పాపకృత్యాలు చేయడానికి తయారుగా ఉంటాడు, ఎందుకంటే అహంకారం వల్ల. అంతే, ఒకసారి తన అస్తిత్వాన్ని కూడా మర్చిపోతాడు దేవతలైనా సరే. రావణుడిని కూడా అంత వరదానం వల్ల ఏ విధంగా చేయిపోయాడంటే చివరికి సమస్త దేవతలు కూడా భయభీతలైపోయారు. కరజోరేశ్వర దిశప వినీత భృకుటి విలోకై సకల సభీత. అంత దేవత సమస్త దేవతలను చివరికి యముడిని కూడా ఆధీనంలో తీసుకుంటాడు. యముడు అంటే సాక్షాత్ మృత్యు. మృత్యు కూడా రావణుని ఆధీనంలోన సత్యగుణ అంతంలో అతను జన్మ తీసుకున్న త్రేతాయుగం వరకు ఉన్నాడు. శ్రీరాముల వారికన్నా ఎన్నో కొన్ని వేల సంవత్సరాలు ఎక్కువ అతని వయసులో, ఒక 10-20 కాదు, వేల సంవత్సరాలు. అలాంటి రావణుడు ఎలా మొత్తం దేవతలను ఓడించి భయభీతులను చేశాడు, వాళ్ళు భయపడేవాళ్ళు. కరజోరే సకల సభీత, ఎప్పుడు ప్రతిరోజు రావణ దర్బానికి సమస్త దేవతలు, అష్ట దిక్పాలకులు, సప్తర్షులు, యక్షరాజ కింద గంధర్వులు ప్రతి ఒక్కరు కూడా అతని సభలో వచ్చి రెండు చేతులు ముడుచుకొని అతని ఆజ్ఞ కొరకు ఎదురు చూసేవాళ్ళు. భవీత, ఇక్కడ భృకిడి లేపినంత మాత్రం అందరు భయపడేవాళ్ళు. ఇలాంటి శక్తి ఒక హిరణ్య కష్పుని ఉండే, తర్వాత రావణికి వచ్చింది, ఇంకెవరికి ఇవ్వలేదు ఇంత శక్తి. అలాంటి ఉద్దండుడైన రావణుని వల్ల మొత్తము ఈ భూమిపైన ఎవరు యజ్ఞము చేయడానికి వీలు లేకుండా, ధర్మాన్ని అనుసరించడానికి వీలు లేకుంటే అంత పాపకృత్యాలు పెరిగాయి. ఎందుకంటే ఇప్పుడు యజ్ఞ అనుష్ఠానము, ధర్మ అనుష్ఠానం ఇవన్నీ అవుతుంటే దేవతలకు శక్తి వస్తుంది. కలియుగంలో మనం ఎవరు యజ్ఞాలు చేయడం కనుక దేవతలు బలహీనులు అయిపోయారు. యజ్ఞంలో చేసే ఆవుతి వల్లనే దేవతలకు శక్తి వస్తుంది, ధర్మ ఆచరణ వల్లనే దేవతలకు శక్తి వస్తుంది. దానవుల ప్రవృత్తి ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు ధర్మాన్ని ఆచరించొద్దు. ఎవరైనా సరే నువ్వు ధర్మాన్ని ఆచరిస్తే దేవతలు శక్తివంతులు అవుతారు. అందుకని ఇప్పుడు కలియుగంలో అంత ఉంది, ఎవరు ధర్మాన్ని ఆచరించొద్దు అంటారు, గోవధ చేయాలి, ఏంటంటే దాన ప్రవృత్తి. అలాంటి పరిస్థితుల్లో సమస్త దేవతలందరూ వెళ్ళి భగవంతుని శుద్ధి దీపానికి వెళ్ళి శ్రీహరిని ప్రార్థన చేయగా భగవంతుడు శ్రీహరి వాళ్లకు దర్శనమిచ్చి, నేను రావణుడు ఎప్పుడైతే బ్రహ్మను వరదానం అడిగాడో మనుషులను వానులు తుచ్చులుగా అని ఆ భావితోటి వాళ్ళ చేతుల్లో నిర్భయత్వం పొందలేదు. సమస్త దేవత యక్షరాజగంధర్వులతోటి నాగాలతోటి వాళ్ళ చేతులు నాకు మృత్యు ఉండకూడదు అని వరదానం తీసుకున్నాడే తప్ప మానవులతో మృత్యు ఉండకూడదు అని అడగలేదు. అహంకారంలో ఒకసారి తప్పు పని చేస్తారు, వాని అహంకారంలో వాడిని మృత్యు నిహితమై ఉంటుందని భగవంతుడు చెప్తూ, అందుకని నేను మానవ జన్మ తీసుకొని దశరథుని ఇంట్లో కుమారునికి జన్మ తీసుకొని రాముని అహంకార మద గర్వాన్ని అణచివేస్తాను అని అందరి దేవతలకు ఆశ్వాసం ఇస్తాడు. ఎప్పుడైతే దేవతలకు ఆశ్వాసనం ఇస్తాడో బ్రహ్మ సమస్త దేవతలను పిలిచి చెప్తాడు, భగవంతుడు మీకు ఆశ్వాసనం ఇచ్చాడు, ఇంకా మీకు చింతించవసరం లేదు, రావణుడు చనిపోయాడు అని నిశ్చయంగా ఉండండి. పోతే భగవంతుడైన శ్రీమన్నారాయణుడు అవతరిస్తున్నాడు కనుక అతని చేసే కార్యంలో సహాయపడడానికి భగవంతునికి ఎవరు సహాయం లేదు, అతను స్వయంగా అన్ని చేయగలడు. కానీ ధర్మము, ప్రజల ధర్మం, భక్తుల ధర్మం, అందరి సేవ చేయాలి భగవంతునికి. అందుకని బ్రహ్మ స్వయంగా సమస్త దేవతలను పిలిచి ఆజ్ఞాపిస్తాడు, భగవంతుని సేవకరు కానీ మీరందరూ అప్సర కన్యలు, కిన్నర కన్యలు, నాగ కన్యలు, చారణ విద్యాధర కన్యలు వీళ్ళందరి గర్భం నుంచి వానరులను సృజించండి. ఆ వానరులందరూ ఎంత శక్తి ఉండాలంటే మీకన్నా ఎక్కువ శక్తి ఉండాలి, కామరూపులై ఉండాలి, ఏ రూపమైనా ధరించవచ్చు, ఆకాశం లేవచ్చు, సమస్త అస్త్రశస్త్ర పారంగతులు ఉండాలి. అస్త్రాలు శస్త్రాలు రెండు వేరు. శస్త్రాలంటే భౌతిక ఆయుధాలు, మన దగ్గర కత్తి ఉంది, గన్ను, ఇవన్నీ శస్త్రాలు. అస్త్రాలు అంటే మంత్రప్రయోగం, దివ్యమని మంత్రంతో ప్రయోగింపబడినాయి, మంత్రశక్తితోటి. ఒకటి సామాన్యమైన బాణమే కావచ్చు, కానీ ఒకటి మంత్ర ప్రయోగం చేస్తే దివ్యమైన అస్త్రంగా, శస్త్రంగా, అస్త్రంగా ప్రయోగం మారి కావలసిన రూపును ధరించి, ఏ మంత్రం ఉందో ఆ రూపును ధరించి వినాశనం చేస్తుంది, అది అస్త్రం అంటారు. వానరులు పుట్టే వానరులందరూ సమస్త అస్త్ర శస్త్ర పారంగతలు ఉండాలి, మహాబలుశాలై ఉండాలి, మీకు అనేక బలం ఉండాలి, అమిత తేజస్సులు ఉండాలి. ఈ విధంగా అందరి వానరులను సృజించండి, రాముల వారి సేవ చేయడానికి తయారనుకోండి. కొందరందరూ మీలో, కొందరు అడవిలో బిల్లులుగా కూడా పుట్టాలి. ఎందుకంటే రాముల వారు అనే వారి అరణ్యవాసానికి వెళ్ళినప్పుడు అతని సేవ చేయడానికి మీరందరూ సిద్ధంగా ఉండాలి. ఏ విధంగా అయితే కృష్ణావతారంలో బ్రహ్మ సమస్త దేవతలను పిలిచేయమంటాడు, భగవంతుడు యదువంశంలో జన్మించి కంసుని వధించడానికి నిశ్చయించుకున్నాడు కనుక మీరందరూ గోకులంలో మీరందరూ గోప గోపీలుగా జన్మించండి, భగవంతుని సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కొందరు యదువంశంలో జన్మించి గోకుల్లో కూడా జన్మించి భగవంతుని సేవ చేయాలని చెప్తాడు. తదోస్కందం 2వ అధ్యాయంలో చదవండి, చాలా క్లియర్ చెప్పేస్తాడు. అదేవిధంగా భగవంతుడు ఇక్కడ బ్రహ్మకుడు ఆదేశ ప్రకారం సమస్త దేవతలందరూ అప్సర కన్యలు, కిన్నర కన్యలు, చాణూరు, విద్యాధర, నాగకన్యల గర్భం నుంచి మహా తేజస్వి అయిన వానరులను సృష్టించారు. సూర్యదేవుని అంశంన వాలి, ఇంద్రుని అంశంన సుగ్రీవుడు, వాయు అంశన హనుమంతుడు, అండ్ అశ్విని దేవత వల్ల నలనీరులు, ఈ విధంగా చాలా ప్రభావశాలి శక్తివంతమైన వానరులందరూ పుట్టారు, భగవంతుని సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ అయోధ్యలో దశరథ మహారాజు పుత్ర ప్రాప్తి కొరకని వశిష్ఠ మహర్షి ఆజ్ఞతోటి, ఆశీర్వాదంతో ఋష్యశృంగ మహర్షిని పిలిపించి అతని ఆధ్వర్యంలో అశ్వమేధ యజ్ఞం చేసినాక తర్వాత పుత్ర కామేష్టి యజ్ఞం చేస్తారు. ఎప్పుడైతే ఇక్కడ పుత్ర కామేష్టి యజ్ఞం చేస్తున్నారో స్వర్గంలో సమస్త దేవతలు భగవంతుని శ్రీ నారాయణ స్తుతిస్తున్నారు. అక్కడ అభేదానం ఇచ్చాక ఇక్కడ భగవంతుడు తన ఆశీర్వాదంతో బ్రహ్మ, ప్రజాపతి అయిన బ్రహ్మ ఒక దివ్య పురుషుని యజ్ఞకుండంలోకి వెళ్ళి అతనికి దశరథునికి దివ్యమైన పాయసం ఇవ్వమని ఒక పాత్రలో ఇచ్చి పంపిస్తాడు. ప్రజాపతి పంపించిన దూత అగ్నికుండంలో ప్రత్యక్షమై దశరథ మహారాజుకు పాయసంతో కూడిన దివ్య పాత్రను తనకి ఇచ్చేసి, హే రాజన్, ఈ పాయసాన్ని భార్యలకు ఇస్తే వాళ్ళు పుత్రవతులు అవుతారు, గర్భస్థులు అవుతారు, నువ్వు పుత్రులు దొరుకుతారు అని ఆశీర్వదించి అదృశ్యమైపోతాడు. తర్వాత ఋష్యశృంగ మహర్షి ఆశీర్వాదము, సమస్త ఋషుల ఆశీర్వాదం తీసుకొని రాణులతో సహా రాజభవన్లో ప్రవేశించి అతనిచ్చిన దివ్య పాయసాన్ని అందరు రాణులకు పంచేస్తాడు. అర్ధభాగాన్ని కౌశల్యకి ఇస్తాడు, మిగిలిన అర్ధభాగంలో మళ్ళీ 2 భాగాలు చేసి ఒక భాగాన్ని కేకేయికి ఇస్తారు, ఇంకొక మిగిలిన ఇంకో భాగాన్ని 2 భాగాలు చేసి ఆ 2 భాగాలను సుమిత్రకి ఇస్తాడు. 12 నెలల తర్వాత శుభముహూర్తాన రాముల వారు మధుమాసం ఇరు చైత్రమాసం నవమి తిథి రోజున, ఇప్పుడుంది ఎల్లుండి, మంగళవారం, రాములవారు కూడా మంగళవారమే జన్మించారు ఒక కల్పంలో. ఆ రోజున నవమీతీత మధు మాస పునీత సకల పచ్చ అభిజ్యుత హరిప్రీత అని అభిజిత నక్షత్రం ఎగ్జాక్ట్గా మధ్యాహ్న సమయంలో కొంత సమయంగా ఉంటుంది. అభిజిత నక్షత్రంలో పుట్టిన వాళ్ళు చాలా భాగ్యవంతులు అవుతారు, చాలా భాగ్యవంతులు. రాముల వారి జన్మం విశేషం ఏంటంటే, రామ భరత లక్ష్మణ శత్రుఘ్నులు సమస్త గ్రహాలు పూర్ణత సమస్థానంలో ఉన్నాయి. ఎవరన్నా బుధగ్రహము గురుగ్రహం ఒక 2 గ్రహాలైనా పూర్ణంగా ఎవరికి జాతక కుండలు ఉంటే వాళ్ళు ఎంతో అత్యంత బుద్ధిమంతులు అయిపోతారు, రీసెర్చ్ స్కాలర్స్ అయిపోతారు. కానీ ఇప్పటి శ్రీరాములు రామ లక్ష్మణ భరత శత్రుఘ్నుల కాలంలో రవి కుజ గురు శుక్ర శుక్రులు వీళ్ళందరూ పూర్తి స్థానంలోనూ. ఇంకా యోగం ఏంటి, బుధయోగం అన్నట, అందరికీ 4 బుధయోగమే, ఇది విశేషం. ఓసారి మనం జన్మాష్టమి నేర్పుతున్నప్పుడు భౌతిక ఏదో స్మార్త బ్రాహ్మణులకు మన వైష్ణవులకు భేదం వస్తుంది. స్మార్త బ్రాహ్మణులు ఒకసారి వాళ్ళు వేరు చేస్తారు, మనం ఒక రోజు తర్వాత మనం చేస్తారు. వైష్ణవ సిద్ధాంతం ప్రకారం ఉండాలి, యోగం ఉండాలి. పంచాంగం అంటామా మనం? పంచాంగం అంటాం కదా, అందరికి తెలుసా పంచాంగం? పంచాంగం అంటే ఏంటి? ఐదు అంగాలు. ప్రతి ఒక దినానికి ఐదు అంగాలు ఉంటాయి. నవధాభక్తి ఎలా ఉంటుందో, నవ అంగాలు ఉన్న భక్తి ఎలా ఉందో, దినానికి ఐదు అంగాలు ఉండాలి. సంవత్సరము, మాసము, నక్షత్రము, దినము, యోగము. యోగము ఈ ఐదు ఉండాలి. అది అందుకని పంచాంగంలో దాన్ని పంచాంగం అంటారు, చూపిస్తారు. ఎప్పుడైతే కృష్ణావతారం ముందో సాధ్యమైనంత వరకు మంచి యోగం చూస్తారు. ఒకవేళ ఈరోజు అష్టమి కానీ రేపు వస్తుంది బుధయోగం, జన్మాష్టమి వైష్ణవులు బుధయోగం అని చెప్పిస్తారు. రెండు మీ అందరికి తెలుసు అనుకుంటాను. ఒకసారి రెండు ఏకాదశి కూడా భేదం వస్తుంది. వైష్ణవ సిద్ధాంతం ప్రకారం ఎప్పుడైతే సప్తమి అష్టమి రోజున రెండు ఒకసారి ఒక్కొక్క రెండు తిథులు వస్తాయి. సప్తమి వచ్చింది తర్వాత అదే రోజున అష్టమి వస్తే స్మార్త బ్రాహ్మణులు చేస్తారు, వైష్ణవులు చేయరు. వైష్ణవులు అష్టమి వెంబడి నవమి కలవచ్చు, పర్వాలేదు, కానీ సప్తమి కరగడు. ఏ విధంగా అయితే మనం, మీరు ఈరోజు బర్త్డే ఉంది, ఈరోజు మీకు వీలు కాకుండా రేపు చేయొచ్చు, ఒకరోజు ముందుగా చేస్తారా? అదేవిధంగా భగవంతుని కూడా జన్మ దినం కూడా తిథి బాగుండాలి, సప్తమి కలవకూడదు. సప్తమి కలిసినప్పుడు చేస్తే మీరు ఒకరోజు ముందుగా అవుతుంది. అందుకని ఓసారి మనకు భేదం అయిపోతుంది. యోగం బాగా చూస్తారు, నక్షత్రం కూడా బాగా చూసి, అందుకని వైష్ణవ సిద్ధాంతంలో కొద్దిగా ఒకసారి భేదం వస్తుంది. ఈ విధంగా వాళ్ళు పుట్టిన తర్వాత 11వ రోజున పుట్టింది. చాలా మంచి వివరణ ఉంది. ఎప్పుడైతే భగవంతుడు రాముల వారు ఆవిర్భవించారు, మనం వాళ్ళే జన్మ తీసుకోలేదు. నిన్న కూడా మనం మాట్లాడాము, మనం జన్మ తీసుకున్నప్పుడు మన శరీరం పైన బట్టలు ఆభరణాలు ఉంటావా? ఏముండవు కదా, ఎవరైనా ఉంటాయా? ఎవరైనా ఉంటే చెప్పండి, వాళ్ళు విష్ణుతత్వం అవుతారు మళ్ళీ. మనం పుట్టినప్పుడు ఏమాత్రం బట్టలు ఉండవు, ఒక మురికి రక్తం ఉంటుంది అంతే శేషమంతా. కానీ భగవంతుడు పుట్టినప్పుడు ఎలా పుట్టాడు? కౌశల్య మాత ఎంబడి ఎలా ఉన్నాడు? లోచనాభిరామ తనుఘన శ్యామ నిజాయుద భుజ చారి ఎలా ఉండంటే పీతాంబరధారి ముకుటమణి అలా ఉంటూ చతుర్భుజంలో ఉండి శంకు చక్ర గదా పద్మాలతో శోభిస్తూ అలా దర్శనమిచ్చాడు. అందుకని రాముల వారు ప్రకటింపడు జన్మ తీసుకోలేదు. మనం అనుకుంటాం మన ఆనందం కొరకి జన్మ అంటాం, కానీ ఆవిర్భవిస్తాడు వాళ్ళు, మానవాళ్ళు జన్మించాడు. ఒకవేళ మనవల్ల జన్మిస్తే జాతస్య ధ్రువ మృత్యు, మళ్ళీ మరి చనిపోవాలి. కానీ రాముల వారు చనిపోరు, కృష్ణ వారు చనిపోలేదు. వాళ్ళ స్వదేహంతో వాళ్ళ ధామానికి వెళ్తారు. భగవంతుని శరీరం రాముల వారైనా నరసింహ భగవంతుడైనా కృష్ణుడైనా వాళ్ళ ఆత్మ శరీరంలో భేదం లేదు. ఆత్మ చిన్మయము, శరీరం కూడా చిన్మయము. మన ఆత్మ శరీరం చిన్మయము, మన శరీరము ఏంటి? భౌతికము. శరీరం భౌతికము, ఆత్మ చిన్మయము. భౌతికం నాశనం అవుతుంది, అందుకే మనం చనిపోతాం. కానీ భగవంతుని శరీరము, శరీరం కూడా చిన్మయమే, ఆత్మ కూడా చిన్మయం, భేదం లేదు ఆత్మ శరీరంలో. కనుక వాళ్ళకి చావు ఉండదు. అదే శరీరం, ఏ శరీరంతో వచ్చారో అదే శరీరంతో వాళ్ళు భగవద్ధామానికి వెళ్ళిపోతారు, వాళ్ళ స్వధామానికి వెళ్ళిపోతారు. 11వ రోజు నామకరణ సంస్కారం చేయాలి. కొందరు 21 రోజులు చేస్తారు, కానీ రామాయణంలో, వాల్మీకి రామాయణంలో చెప్పారు 11వ రోజున నామకరణ సంస్కారం చేయాలి. రాముల వారు నవమికి పుట్టారు, భర్తల చెడుతున్న శత్రుఘ్నులు ఎప్పుడు పుట్టారు? 10వ రోజున. కొంత సమయం లేదు, అంతే, ఎక్కువ లేదు. నక్షత్రం వేరైంది, లగ్నం కాదు, రాశి కూడా వేరే, ఒకరోజు డిఫరెన్స్ వాళ్ళు. అందుకని వాళ్ళు రాముల వారు పెద్దవాడు, మిగతా వాళ్ళు రాముల వారి తర్వాత మొదట 10వ రోజున మొదట భరతుల వారు పుట్టారు, తర్వాత లక్ష్మణ శత్రుఘ్నులు కౌల పిల్లలు పెట్టారు. ఒకరోజు భేదం, వ్యత్యాసం అన్నట్టు వాళ్ళకు. అదే వస్తు వాళ్ళతో నామకరణంలో పెట్టడానికి వశిష్ట మహర్షిని పిలిచినప్పుడు వశిష్ట మహర్షి చాలా ఆలోచిస్తాడు. నా జీవితంలో నాకు ఎంత అదృష్టం, భాగ్యం వచ్చింది, ఎన్నో జన్మలు చేసిన తపస్సు ఫలితంగా భగవంతుని నామకరణం చేసే అవసరం నాకు దొరికిందే. పౌరోహిత్యం నిందనీయమైంది. శాస్త్ర ప్రకారం ఎవరు పౌరోహిత్యం చేసుకోవాలని ఉన్నది? ఎందుకంటే నీవు అనర్హుడైన యజమానికి నువ్వు ఏమైనా యజ్ఞ పూజలు చేస్తే అతను చేసిన పాపాన్ని పురోహితుడు తీసుకుంటాడు, కానీ ఈ కాలంలో పురోహితులు అండి, డబ్బు కావాలి అంతే. యజమానుడు వాడు ఎలాంటి పాపిష్టునే సరే డబ్బు తీసుకొని చేస్తాడు, అందుకని పురోహితులందరూ కష్టాలు అనుభవిస్తుంటారు. కానీ శాస్త్రయుక్తంగా పురోహితులు ఎవరైతే యజమానికి ఎవరైతే పూజలు చేస్తారో వాడు అర్హుడా కదా ఆలోచించాలి. అనర్హునికి ఎవరైనా పూజలు చేస్తే అతను చేసిన పాపాలకు ఇతను కూడా భాగస్థుడైపోతాడు. అందుకని శాస్త్రంలో రాశారు పురోహిత్యం నిందనీయము. అగస్త్య మహర్షిని కూడా ఇక్ష్వాకు వంశానికి పురోహితుడుగా అని బ్రహ్మ ఆదేశించినప్పుడు వశిష్ఠ మహర్షి చెప్తాడు, భగవాన్ పురోహితం నిందనీయమైంది, నన్ను ఎందుకు పురోహితుడు కావాలంటే కాదు, నీవు హరిభక్తుడు, ఇక ముందు నీ ఈ ఇక్ష్వాకు వంశంలో భగవంతుడు సాక్షాత్గా అవతరిస్తాడు, అతనికి సేవ చేయడము అతని లీలలో ఒక భాగస్థుడైన అదృష్టం నీకు దొరుకుతుంది అని బ్రహ్మ చెప్పినందుకు వశిష్ఠ మహర్షి స్వీకరించాడు. ఎప్పుడు అతను నామకరణం చేయమని అన్నాడో వశిష్ఠ మహర్షి కళ్ళలో నీళ్ళు వచ్చా ఆనందంతో. మనకు ఎక్కువ కష్టాలు వచ్చినా కళ్ళలో నీళ్ళు వస్తాయి, ఎక్కువ సంతోషం వచ్చిన నీళ్ళు వస్తాయి, రెండిట్లో భేదం ఉంది. ఏం భేదం ఎవరికి తెలుసు? కరెక్ట్. సంతోషం ఉన్నప్పుడు వచ్చే ఆశ్రులు కొద్దిగా చల్లగా ఉంటాయి చూడండి. ఎప్పుడైనా ఎవరైతే విచారము దుఃఖము కష్టం వల్ల వచ్చే ఆశ్రులు కొద్దిగా వేడి ఉంటుంది, కొద్దిగా వేడి ఉంటుంది చూడొచ్చు. అంతే భేదం. ఇది ఆనంద భాషలు వచ్చి అనాముడైన భగవంతుని నేను నామకరణం చేయాలా? సరే, నిరాకార నిర్గుణ బ్రహ్మ అంటే నిరాకారుడు అంటే మనం తప్పుగా తీసుకుంటారు. నిరాకారుడు అంటే మన ఆకారం ఏంటి? భౌతికం మన ఆకారం. భగవంతుని ఆకారము భౌతిక చిన్మయం. నిర్గుణం మనమందరూ రజో తమో సత్వగుణాల ఆధీనంలో ఉన్న మన శరీరము. కానీ భగవంతుడు రజో తమగుణం అది, అతను ఉన్నదే ఏ గుణము? విశుద్ధ సత్వగుణంలో ఉంటాడు, వసుదేవతత్వంలో ఉంటాడు ఇప్పుడు. అందుకని భగవంతుడు నిర్గుణుడు అంటాడు. కొందరేంటి నిర్గుణగా శాస్త్రంలో రాశాడు నిర్గుణుడు, అతడు గుణం లేదు, నిరాకారుడు అతను ఆకారం లేదు అంటారు. కాదు, ఒకసారి మనం సాహిత్యంలో చూస్తాము, ఏమండి ఇది వజ్రం, ఇది డైమండ్ ఉంది, సాహిత్యంలో వేస్తారు విలువ లేదు అంటారు. దానికి విలువ లేదా? విలువ ఉంది కానీ దాన్ని చెప్పే విలువ చెప్పే సామర్థ్యం నాకు లేదు, ఉపమా అలంకారం ఇస్తారు సాహిత్యంలో. ఇప్పుడు తెలియదు ఉపమ అలంకారాలు చెప్తారో లేదు తెలుగులో. ఉపమ అలంకారాలు ఒకరు వేరుతోటి పోలిస్తుంటారు. ఈ అమ్మాయి ఎంత అందంగా ఉండే చంద్రుడు సిగ్గుపడిపోతాడు, చంద్రుడు మించిన అందం ఉంటుందా? కానీ ఒక ఉపమ అలంకారం అన్నట్టు అది. అలాగే నిరాకారుడు అంటే భగవంతుని ఆకారం ఉంది, కానీ అతని ఆకారము మన వల్ల భౌతిక ఆకారం కాదు. కానీ భగవంతుడు భక్తులకు ఆనందించడానికి ఈ భౌతికమైన శరీరం చూడడానికని భగవంతుడు ఆ విధంగా శరీరాన్ని చేసుకొని మనకు అనుగ్రహిస్తాడు. భగవంతుడు ఏమంటారు భౌతికతలో? జన్మ కర్మ చే మే జీవం నో పరిత్రాణాయ సాధూనాం వినాయచ దుష్కృతం ధర్మ సాంస్థానార్థాయ సంభవామి యుగ యుగే. ఇంకో తర్వాత ఏముంది? నెక్స్ట్ ఏముంది? ఆత్మమాయ సృజ ఆత్మమాయలో తన ఆత్మమాయ తన శక్తి వల్లనే తన శరీరాన్ని సృజిస్తాడు. ఆ శరీరం ఎలా సృజిస్తాడంటే భౌతికం కాదు, భౌతికం కాకున్నాను భౌతికంగా కనిపిస్తాడు మనుషులకు. ఎందుకంటే ఈ భౌతికమైన కళ్ళతోటి భౌతిక వస్తువులనే మనం చూడగలం, చిన్మయ వస్తువులను చూడలేము. అందుకని భగవంతుని పేరు అధోచ్ఛదా అంటారు. పేరు కదా అధోచ్ఛదా. ఈ కళ్ళతోటి చూడలేము కానీ భక్తులకు ఆనందించాలి. అందుకని భగవంతుడు తన శక్తితోటి ఎలా శరీరం చేసుకుంటాడంటే ఇదే భౌతికమైన అచ్చులతోటి కళ్ళతోటి భగవంతుని స్వరూపాన్ని చూడొచ్చు. అదే విశేషంలో భగవంతుని అవతారంలో వచ్చినప్పుడు భక్తులకు ఆనందం చేయడానికి అదేవిధంగా భగవంతుడు శ్రీరాములకు అలాంటి శరీరాన్ని ధరించి వచ్చాడు. పేరు పెట్టేప్పుడు ఎందుకు భగవంతుని పేరు రాముల వారి పేరు ఎందుకు వచ్చింది రామ అని? వశిష్ఠ మహర్షి త్రికాలజ్ఞుడు కనుక అతను గ్రహించాడు రాముల వారి తత్వం ఏంటి. రాముల వారి తత్వం ఏంటి? సుఖధామ సుఖధామ అంటే ఏంటి? సమస్త సుఖానికి ధామము. అతను సోసుఖ ధామ రామ అసనామ. ఎందుకంటే రాముడు రామ అంటేంటి ఆనందాన్ని ప్రదం చేశాడు. రమంతే యోగినానంత నిత్యానంద చిదాత్మని ఇతి రామ పదానీశ రమ పరబ్రహ్మ విధీయతే. రమా రామ అని పేరు ఎందుకు వచ్చిందంటే శివుడు పార్వతికి చెప్తాడు పద్మపురాణంలో, రమంతే యోగినానంత భగవంతుడు ఎవరైతే యోగులు భగవంతుని సమాధులు ఉంటూ భగవంతుని ధ్యానించినప్పుడు ఒక అలౌకికమైన ఆనందాన్ని అనుభవిస్తారు, బ్రహ్మానందాన్ని అనుభవిస్తారు. ఆ ఆనందాన్ని రమ అంటారు. దానివల్ల భగవంతునికి రామ అని పేరిచ్చాడు. ఇక్కడ వశిష్ఠ మహర్షి అంటాడు ఈ రాముడు ఈ కౌసల్య తనుడైన ఈ బాలుడు సమస్త సుఖానికి ధాముడు. అందుకని అతను ఏమంటాడు సోసుఖ ధామ, సోసుఖ ధామ రామ సనామ అని చెప్పవచ్చు. ఇంకా తర్వాత కైకేయి నందనుడు పడుతుంది ఏంటి విశ్వభరణ పోషణ కరజాన, సమస్త విశ్వాన్ని పోషణ చేస్తాడు కనుక ఇతని పేరు భరతుడు అని పేరుస్తాడు. ఇంకా సుమిత్ర చిన్న కుమారుడు శత్రుఘ్నుడు అతని పేరేముంది జాకే సుమిరణ తేరిపు నాశ నామ శత్రుఘ్న వేద ప్రకాశ అని. ఇతను ఈ చిన్న చాలా అందరికైనా చిన్నవాడైనా ఈ చిన్న కుమారుడు పేరు ఎవరైనా తీసుకుంటే శత్రులు తహతాలాడిపోయి భయభీతులై పారిపోతాడు. అతని పేరు శత్రుఘ్నుడు రిపుదమనుడు అని పేరు పెడతారు. రామాయణంలో ఈ పేరు ఇస్తే అందరికీ ఆశ్చర్యమైంది. రామాయణంలో పూర్తి రామాయణ చదివినప్పుడు శత్రుఘ్నుడు కూడా ఎక్కడ మాట్లాడలేదు, ఎక్కడ యుద్ధం చేసినట్లు లేదు. చేశాడా? ఒకటే యుద్ధం చేశాడు మథురాలో. ఉత్తరకాండంలో వస్తుంది లవణాసుని సంహరించడానికి రామలవాడు పంపిస్తే అక్కడ వెళ్ళి లవణాసుని సంహరించి మథురాపురిని ఇప్పుడున్న మథురను అక్కడ మళ్ళీ అక్కడనే రాజధాని ఉంటే అక్కడనే పాలించాడు. ఇంకెప్పుడు యుద్ధం చేయలేదు, ఎప్పుడు మాట్లాడేవాడు కాదు అతను. అలాంటి రిపుదమనుడు శత్రుఘ్నుడు అని ఇలా పేరిచ్చాడు. ఇక్కడ విశేషం అంటే వేద ప్రకాశ అంటాడు, వేదాలు అన్నారు అతని పేరు. బయట ఉన్న మన శత్రువులు అందరు జయిస్తాం, మనస్సులో ఉన్న శత్రువులు ఎవరు జయించాలి? అతని శత్రుఘ్నుడు ఎందుకు పేరు వచ్చిందంటే ఎప్పుడైతే మనస్సులో మనసు కామ క్రోధ లోభము మదమత్సాల నుంచి మనం పీడితులం ఉంటే మన భక్తిలో మనస్సు అందుకుంటే శత్రుఘ్నుని స్మరించాలి. శత్రుఘ్నుని స్మరిస్తే అతని మనస్సులో ఉన్న ఈ కోపాగ్నిని కామాగ్నిని దహింపజేస్తాడు. అలాంటి శత్రు అందుకని రిపుదమన అని పేరు పెట్టాడు. అది వశిష్ఠ మహర్షికి తెలుసు ఇతని తత్వం ఏంటి అని. విష్ణు తత్వం, అనిరుద్ధ తత్వం. అనిరుద్ధుడెవరు? మన మనస్సు యొక్క అధిష్టాత్రి దేవత ఎవరు? అనిరుద్ధుడు. అదే అనిరుద్ధుడు శత్రుఘ్నుడు. ఎప్పుడైతే మన మనస్సు శుద్ధమైందో కామక్రోధాలు ఉంటాయి మనసులో, ఉండవు కదా. మనస్సు శుద్ధమైపోయిందంటే స్వహాయంగా అంతే, మేము భగవంతుని దగ్గర అయిపోతాం. మనం విశుద్ధ సత్వగుణంలో వస్తాం. మనం రామాయణం ఇదంతా భాగవత శ్రవణం ఇదంతా చేస్తున్నది భక్తి ఎందుకు? మనస్సు మొదటి శుద్ధి కావాలి. మనస్సు అయితే అవగుణాలు అని వెళ్ళిపోతే భగవంతుని చరణకమంలో మనస్సు నిశ్చితంగా ఉండిపోతుంది, నిశ్చల భక్తి వస్తుంది. అందుకని ఎవరైతే మనస్సులో మన భక్తి మార్గంలో అవరోధం ఉందో శత్రుఘ్నులు వాళ్ళని అతన్ని మనం స్మరణ చేస్తే మనస్సులో ఉన్న శత్రులు అందరూ వెళ్ళిపోతారు. కనుక ఈ తత్వం విష్ణు తత్వం వశిష్ట మహర్షికి తెలుసు. కనుక బాహ్య శత్రువులను ఎవరైనా జయించవచ్చు, అంతర్శత్రువులను జయించడం కష్టము. కనుక అతను ఏమంటాడు ఎవరైతే జాకే సుమిరణ తేరుపు నాశ ఎవరైతే ఈ బాలకుని పేరు స్మరిస్తారో సమస్త శత్రులు తహతాలాడి వెళ్ళిపోతారు. అందుకని శత్రుఘ్న. అర్థమైందా? శత్రుఘ్న. ఇంకా చిన్న ఇంకొక కుమారుడు ఉన్నాడు సుమిత్రానందం. ఇంకొక కుమారుడు ఏంటి లక్షణ ధామ రిపున రామప్రియ. సమస్త లక్షణాలతో ఉన్నాయి ఈ చిన్న కుమారుడు సుమిత్రానందండు. ఈ చిన్న బాలుడు సమస్త లక్షణాలతో యుక్తమై ఉన్నాడు. రామునికి అత్యంత ప్రియమైన వాడు. సకల జగత ఆధార్, సమస్త విశ్వానికి ఆధారం ఇతను. ఎందుకు అంటే వశిష్ఠ మహర్షి తత్వజ్ఞా త్రికాలజ్ఞుడు కనుక తెలుసు ఇతడు ఆదిశేషుడు సంకర్షణుడు అని తెలుసు. అందుకని ఏమంటాడు సకల జగత ఆధార్ గురు వశిష్ఠుడు. అందుకని ఏమిచ్చాడంటే అతని పేరు లక్ష్మణుడు అని ఇచ్చాడు. సమస్త లక్షణాలు ఉన్నందుకు లక్ష్మణుడు. ఇంకో ఉత్పత్తి అర్థం దీనివల్ల ఇంకేం వస్తుందంటే తత్వచింతనలో ఎవరిది లక్ష్యమవుతే రాముడు అవుతాడు, అది లక్ష్మణుడు అవుతాడు. అర్థమైందా? ఎవరి ఏ జీవి యొక్క లక్ష్యము రాముడు అవుతాడో అతనే లక్ష్మణుడు. మీరు కూడా లక్ష్మణుడు కావచ్చు. సంస్కృతంలో ఒక శబ్దానికి ఎన్నో విపర్యత అర్థాలు వస్తుంటాయి. అందుకని మన మహా ఆచార్యులు ఏంటి, ఒకటే భాగవతం విశ్వనాథ చక్రవర్తి గారు రాశారు, వ్యాఖ్య రాశారు, శ్రీధర్ స్వామి రాశారు, జీవగోస్వామి స్వామి అందరు ప్రతి ఆచార్యులు రాస్తుంటారు వాళ్ళ రియలైజేషన్ ప్రకారం. సంస్కృత భాష అలాంటిది. మనకి ఎలాంటి మనం భక్తిలో ఎంత ముందుకు వెళ్తుంటామో, గురువు కృప ఉంటుందో, భక్తుల కృప ఉంటుందో, దానివల్ల మనం చదివితే అందులో నిహితమైన రహస్యాలు మనకు బయటకు వస్తుంటాయి. అదే శ్లోకము ఒకటొకరు ఒక విధంగా చెప్తుంటారా లేదా? శ్లోకం ఒకటే కానీ అర్థం ఒక్కొక్క వేరే విధంగా అవుతుంది. ఎందుకంటే ఒక్కొక్క రియలైజేషన్స్ వేరు ఉంటాయి. సో లక్ష్మణుడు సమస్త లక్షణాలకు ఆగారము, రాముడికి అత్యంత ప్రియముడు అయినందుకు అతని పేరు లక్ష్మణ అని పేరు పెట్టారు. ఈ విధంగా నలుగురు పేర్లు పెట్టారు. వశిష్ఠ మహర్షి అంటాడు, నాలుగులు అన్నదమ్ములు అత్యంత ప్రేములు, ధర్మ పరజ్ఞులు. హే దశరథ మహారాజా, వీని కుమారులు ఎంత ప్రతిభాశాలు అంటే, ఇంతవరకు ఈ ఇక్ష్వాకు వంశంలో వీళ్ళని మించిన ఖ్యాతి ఎవరికి దొరకదు. ఇంతవరకు రఘు మహారాజ్ మాంధాత అంత ప్రభావంతులైన శక్తివంతులు, కీర్తివంతులు, కానీ వాళ్ళకైనా మీరు మించిన కీర్తి వీళ్ళ నలుగురు కుమారులు వస్తుంది అని చెప్తేసరికి దశరథ మహారాజ్ పులకితుడు అయిపోతాడు. చాలా ఆనందపడిపోతాడు. తల్లిలో కూడా తల్లిదండ్రులకు ఆనందమే కుమారులు యశస్సు నింటే. ఆ విధంగా నామకరణమయ్యాక తర్వాత సమయం అయిపోయింది, తర్వాత రేపు మాట్లాడదాం. వాళ్ళు గురుకులానికి ఏ విధంగా వెళ్తారు, వశిష్ఠ మహర్షి వెంబడి వెళ్ళి తాటకవధ యజ్ఞ సంరక్షణ మిథిలా నగరికి ఎలా వెళ్తారు, వశిష్ఠ మహర్షి ఎలాంటి దివ్యాస్త్రాలను వాళ్ళకు స్వాధీనం చేసామని తర్వాత చెప్తున్నాం. ఎందుకంటే గురు మహారాజు వచ్చారు, చాలా కార్యక్రమాలు ఉంటాయి, సమయం చూసుకోకూడదు. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఆలోచనలు ఉంటే అడగవచ్చును. శ్రీమద్భాగవత పురాణానికి జయ, దర్శన ప్రభాకి జయ, అనంతకోటి వైష్ణవ బృందానికి జయ.